మత్తయి సువార్త మనకి 24:1-14 మనకి ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ వచనాలు చదవాల్సిందిగా, మొదటగా 1-2 బ్రదర్ ప్రేమ్ కుమార్ బ్రదర్ టాచ్ బ్యారన్ నుంచి.
ప్రభుపేట కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 24:1 చదువుకుందాం. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్లిచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. అందుకైన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని వారితో అనెను. సార్ ప్రెసిడెంట్ సార్
ప్రెసిడెంట్ బ్రదర్. అలాగే 3-4 బ్రదర్ నెహెమ్యా టాచ్ బ్యారన్ నుంచి. నెహెమ్యా బ్రదర్.
సార్ వందనాలు సార్.
వందనాలు బ్రదర్.
అందరికి వందనాలండి. 3 ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి.
అలాగే 5-6 బ్రదర్ విజయ్ టాచ్ బ్యారన్ నుంచి.
ఎవడును మిమ్మను మోసపరచుకు, సారీ, అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు.
7-8 బ్రదర్ రోఫస్ టాచ్ బ్యారన్ నుంచి.
జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము.
9-10 బ్రదర్ అనిల్ టాచ్ బ్యారన్ నుండి.
వందనాలు సార్.
వందనాలు.
9-10 అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడుదురు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. వందనాలు సార్.
వందనాలు. 11-12 సిస్టర్ రమాదేవి ట్రైనింగ్ టీమ్ నుంచి.
అనేక వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును.
13-14 సహోదరుడు శ్రీకాంత్ ట్రైనింగ్ టీమ్ నుంచి.
అంతము వరకు సహించబడవడం వాడే రక్షించబడను, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును.
చక్కగా స్టడీ టీమ్ గా ఈరోజు 7 బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సిస్టర్ ఉన్నారు. చక్కగా వారు వారు ఇచ్చిన పోర్షన్స్ చక్కగా స్పష్టంగా చదవడాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈనాటి గ్రూప్ బైబిల్ స్టడీని లీడ్ చేయడానికి మన మధ్య దైవజనులు మహేష్ అన్న గారు ఉన్నారు. అన్నకి ఈ సమయాన్ని అప్పచెప్పి అన్న ప్రైజులేడన్నా.
రాజేష్ వందనాలు. నువ్వే నడిపించావు ఈ రోజు, రేపు నేను నడిపిస్తాను.
ఈ రోజు నేను నడిపించాను. నోటెడ్. దయచేసి ఇప్పుడు 1-14 చక్కగా చదివారు. అయితే మీరు ఇప్పుడు స్టడీ టీమ్ గా ఉన్న వాళ్ళంతా దయచేసి మీకు ఇచ్చిన పోర్షన్స్ మీకు సొంత భాషలో చెప్పడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించవలసిన మనవి. అలాగే పార్టిసిపేట్స్ కూడా వారు సొంత భాషలో వారు చదివినప్పుడు ఎక్కడేమైనా ఏమైనా కరెక్షన్స్ ఉంటే పార్టిసిపేట్స్ కూడా దయచేసి దాన్ని మీరు చాట్ బాక్స్ లో పెడితే దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే టీమ్ మెంబర్స్ కు ఉన్న వాళ్ళు కూడా మీ వచనాల వరకే కాకుండా ఇతరులు చదివినప్పుడు వారు చదివిన సొంత భాషల్లో వారు చెప్పినప్పుడు ఏదైనా మిస్ అయ్యారా, ఏదైనా కనెక్షన్ తప్పిందంటే అది ప్రేమపూర్వకంగా మీరు చెప్పవాలి. కేవలం మీ వచనాల వరకే మీరు పరిమితం అవ్కుండా మిగిలిన 12 మీద టీమ్ సభ్యులు మనసు పెట్టవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. దయచేసి మొదటగా 1-2 చదివిన ప్రేమ్ కుమార్ బ్రదర్ సొంత భాషలో చెప్పవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం ఒకసారి దయచేసి చిన్న ప్రార్థన చేస్తానండి. దయచేసి పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపైన మా దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభ. తండ్రి, గ్రూప్ బైబిల్ స్టడీని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభ. తండ్రి, ప్రతి వారము ప్రభ సెంట్రల్ కాన్ఫరెన్స్ లోను అలాగే జిల్లా కాన్ఫరెన్స్ లోను మా సహవాసంలో చక్కగా చేసుకుని బైబిల్లో ఉన్న సత్యాలను లోతుగా ధ్యానించడానికి ప్రభా ఈ లేఖనాలు ఎందుచేత మీరు రాయించున్నారో ప్రభా ఆ సత్యాలను మేము సరిగ్గా అర్థం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ గ్రూప్ బైబిల్ స్టడీని బట్టి వందనాలు ప్రభ. ఈనాటి గ్రూప్ బైబిల్ స్టడీని అంతటిని బట్టి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించుండగా సహాయం చేయండి ప్రభ. స్టడీ టీమ్ గున్నా నీ బిడ్డలను బలపరచండి ప్రభ. ప్రేమ్ బ్రదర్ ను, నెహమియా బ్రదర్ ను, విజయ బ్రదర్ ను, రూపస్ బ్రదర్ ను, అనిల్ బ్రదర్ ను, శ్రీకాంత్ బ్రదర్ ను, రమాదేవి సిస్టర్ ను బలపరచండి ప్రభ. స్టడీ టీమ్ గున్న నీ బిడ్డలందరినీ మీ సిలువు చాటును మరుగుపరచుకోండి ప్రభ. చక్కగా నీ బిడ్డలు యాక్టివ్ గా పాల్గొనడానికి అనేక రీతిలుగా దీని కొరకు చర్చిస్తూ ప్రభా జ్ఞానిస్తూ ప్రభా మేము సత్యాలను లోతుగా నేర్చుకోవడానికి సహాయం చే ప్రభా. ఈనాటి గ్రూప్ బైబిల్ స్టడీ అంతయు మీ నామానికి మహిమకరంగాను కూడి వచ్చిన మాకందరికీ దీవెనకరంగా జరగడానికి సహాయం చే ప్రభా. అలాగే పార్టిసిపేట్స్ ఉన్నవారు కూడా యాక్టివ్ గా పాల్గొనడానికి ప్రభా నేర్చుకోవాలనే ఆశతో గ్రూప్ బైబిల్ స్టడీలో మేము కొనసాగడానికి కృప చూపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మిక్కిలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి బ్రదర్ ప్రేమ్ కుమార్ బ్రదర్ 1-2 మీ సొంత భాషలో చెప్పవలసిందిగా
కోరుచున్నాం. వారు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళిచుండగా ఆ శిష్యులు ఆ దేవాలయపు కట్టడాన్ని చూసి యేసుప్రభు వారు చెప్తారు ఇది చూపించడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. అందుకే ఆయన మీరు ఇవన్నీ చూస్తున్నారు గాని రాతి మీద రాయి ఒకటే నన్ను ఇక్కడ నిలిచి ఉండదని అన్ని కూడా పడద్రోయబడని వారితో చెప్పారు సార్. ప్రైజ్ లేడ్ సార్.
ప్రైజ్ లేడ్ సార్. అటువలే నెక్స్ట్ బ్రదర్ నెహెమియా బ్రదర్ కూడా చదవాల్సిన కోరుచున్న 3-4 వచ్చి
ఈ 3-4 వచనాల్లో నాకు అర్థమైంది. శిష్యులు అడిగిన ప్రశ్నలకి ప్రభు కొంచెం కఠినంగానో లేకపోతే గద్దెంపుగానో సమాధానం చెప్పినట్టు నాకు అర్థమవుతుంది.
అంతే బ్రదర్.
ఎస్ సార్, ఎస్ సార్, దాని వివరణ మీరు అడిగితే చెప్తా.
ఓకే బ్రదర్. దయచేసి తర్వాత 5-6 వచనాలు బ్రదర్ విజయ్.
సర్ప్రైజ్ లేదు సార్.
ప్రైజ్ లేదు బ్రదర్.
5-6 వచనాలు సార్. 3-4 వచనాలలో కంటిన్యూషన్ గా యేసు ప్రభు వారు శిష్యులతో
తన రాకడ గురించి యుగ సమాప్తి గురించి చెప్తూ ఐదో వచనంలో అనేకులు యేసు పేరిట వచ్చి నేనే క్రీస్తునని పలువురిని మోసపరుస్తారు. అంత మాత్రమే కాదు కాని మరియు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు, అప్పుడు మీరు కలవరపడకుండా చూసుకోవాలని, ఇవి జరగవలసి ఉంది, అంతం వెంటనే రాదని చెప్పినట్లు.
ఏడు ఎనిమిది వచనాలు రోఫస్ బ్రదర్.
ఏడు ఎనిమిది వచనాల్లో నా సొంత మాటల్లో, ఒక జనం మీదకి ఒక జనము, ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యము అన్న వైరం కలుగుతుందని, అంటే అన్న తర్వాత అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగుతాయని, ఇవి ప్రారంభం మాత్రమే, వేదనలకు ప్రారంభం మాత్రమే అని తెలియజేయబడింది బ్రదర్. థ్యాంక్ యూ.
అనిల్ బ్రదర్.
వందనాలు సార్.
వందనాలు.
సమలు ప్రారంభమైనప్పుడు ప్రజలు మిమ్మల్ని హింసించి చంపుతారు, నన్ను నమ్ముకున్నందుకు ప్రజలందరి చేత మీరు ద్వేషింపబడతారు, అప్పుడు కొంతమంది విశ్వాసంలో బలహీనులై ఒకరినొకరు అప్పగించుకుంటారు, ఒకరినొకరు ఒకరితో ఒకరు ఒకరినొకరు ద్వేషిస్తారని రాయబడ్డారు.
అలాగే రమాదేవి సిస్టర్.
అనేక మంది అబద్ధ ప్రవక్తలు మరి వస్తారు, వాళ్ళు మోసపరుస్తారని చెప్పి తెలియపరుస్తున్నారు. అక్రమం అధికంగా అంటే విస్తరిస్తుంది కాబట్టి అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని చెప్పేసి తెలియపరుస్తున్నారు.
అలాగే శ్రీకాంత్ బ్రదర్ 13-14 వచ్చిన.
వీటన్నిటిని అంతం వరకు సహించే వారే రక్షించబడతారు. తర్వాత రాజసువార్త అందరి వరకు, అందరి జనులకు తెలిసే వరకు, లోకమంతంతటా ప్రకటించబడే వరకు అంతం రాదు అని చెప్తున్నారు సార్. వందనాలు.
ఇప్పటి వరకు 1-14 వచనాలు వరకు మీ సొంత భాషలో టీమ్ మెంబర్స్ చెప్పారు. దయచేసి 1-14 వచనాలు చదివిన టీమ్ మెంబర్స్ లో ఎక్కడైనా ఎవరైనా చదివిన దాంట్లో కరెక్షన్ గాని, ఏదైనా మిస్ అయింది గాని, ఏదైనా చెప్పవలసింది ముఖ్యమైన అంశాన్ని పక్కన పెడితే దయచేసి దాని కొరకు టీమ్ మెంబర్స్ ప్రేమపూర్వకంగా దాన్ని వారికి చెప్పడానికి, అలాగే దిద్దుబాటు చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి.
సార్ నెహమ్యా చెప్పేప్పుడు జస్ట్ వన్ లైన్ లో కట్ చేశారు, కానీ అక్కడ జరిగింది మామూలుగా ఓరల్ గా చెప్పాలి సార్, సహజమైన భాషలో చెప్పాలి, అది చెప్పలేదు.
నెహమ్యా బ్రదర్ యాక్చువల్లీ ఆ వచనాలను సొంత భాషలో కాకుండా దాని యొక్క థియరీని ఒక మాటలో చెప్పి ముగించారని చెప్తున్నారు. ఎస్ బ్రదర్. విజయ్ బ్రదర్ మీరు కూడా మాట్లాడారు.
నేను కూడా అదే సేమ్ చెప్పాలని అనుకున్నా సార్. అట్లనే ప్రేమన్న చెప్పేటప్పుడు నిశ్చయముగా అనని చెప్పాడు. అదే ఆ వర్డ్ నిశ్చయముగా అని చెప్పలేదు సార్, అదొకటి. సారీ, నిశ్చయముగా అని చెప్పలేదు. ఆ లాస్ట్ లో అంటే సెకండ్ వర్షన్ లో ఆ వర్డ్ నిశ్చయముగా చెప్తున్నాను అనని.
బ్రదర్ విజయ్ బ్రదర్ అనేది ఏంటంటే 2వ వచనంలో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాటను బ్రదర్ అది మిస్ అయ్యారని చెప్తున్నారు. ఇంకా ఈ చదివిన వచనాల మీద ఇంకేమైనా ఉంటే దయచేసి చెప్పవలసిన కోరుచు. అలాగే పార్టిసిపేట్స్ కూడా చాట్ బాక్స్ ఉంది, దయచేసి మీరు చాట్ బాక్స్ లో పెడితే దయచేసి చదువుతాం. సిస్టర్స్ చాట్ బాక్స్ లో కూడా విజయ్ చంద్ర బ్రదర్ కూడా ముఖ్యంగా నెహెమ్యా బ్రదర్ చదివింది, ఒలివ కొండ మీద ఏకాంతంగా యుగ సమాప్తి సూచనలు అనే పదాలు రాలేదని చెప్తున్నారు. అలాగే దీవెన సిస్టర్ పలువురిని మోసం చేస్తారని కూడా 11వ వచనానికి చెప్తున్నారు. అలాగే మన శ్రీకాంత్ బ్రదర్ చదివిన దాంట్లో సామ్యూల్ బ్రదర్ చెప్పేదంటే సాక్ష్యార్థమే అనే మాటను మిస్ అయ్యారని చెప్తున్నారు. ఇజ్రాయెల్ నరేష్ సిస్టర్ అయితే 7వ వచనంలో రాజ్యం మీదకి వైరం కలుగుతుందని, అక్కడ వైరం లేదు సార్, వైరం అనేది యాడ్ చేశారని చెప్తున్నారు. చక్కగా పార్టిసిపేట్స్ కూడా చక్కగా వాళ్ళు చక్కగా అబ్జర్వ్ చేసి చెప్తున్నారు. దాన్ని బట్టి పార్టిసిపేట్స్ అందరికి ప్రత్యేక వందనాలు. ఇంకా టీమ్ మెంబర్స్ ఈ 1 నుంచి 14 వచనాల్లో ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే మనం మాట్లాడవలసిందిగా ప్రేమ పూర్వకం మనవి. అన్న మహేష్ అన్న,
వాడుక భాషలు చెప్పమన్నప్పుడు ఆ పదమే రావాలని ఎక్స్పెక్ట్ చేయడం పొరపాటు. మీరు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, అది చెప్పేది కరెక్టా కాదన్నది రెక్టిఫై చేస్తే బాగుంటది. వాడుక భాషలు చెప్పమన్నప్పుడు రాజ్యం మీదకి రాజ్యం లేచును అన్నారు. లేచును అన్నదానికి ఆయన గొడవలు వస్తాయి వైరం కలుగుతుందని వాడాడు. వాడుక భాషలో ఉన్నప్పుడు చాలాసార్లు పార్టిసిపెంట్స్ అబ్జర్వేషన్ ఎట్లా ఉంది, ఈ పదం చెప్పలేదు అన్నది. ఆ పదం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పదానికి వాడుక భాషలో వేరే పదం వాడాలి. వేరే పదం వాడుక భాషలో వాడకపోతే దాన్ని వదిలేశారని చెప్పొచ్చు ఐడెంటిఫికేషన్. దాన్ని మీరు కూడా ఆ కరెక్షన్ కరెక్టా కాదా అన్నది కన్ఫర్మ్ చేస్తేనే వాళ్ళు కరెక్ట్ చేసుకోగలుగుతారు. దాన్ని మీరు స్థిరపరచాలి. వాళ్ళు చెప్పిన సజెషన్స్ మీరు స్థిరపరచాలి.
థ్యాంక్ యూ. దయచేసి జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యం లేచినంటే వైరమే, ఎందుకంటే అది ఇండైరెక్ట్ గా ఆ పదాన్ని లేచినంటే అది ఒకరికొకరు యుక్త వాతావరణాన్ని కాబట్టి ఆ వైరం అనే మాట మనం తీసుకోవచ్చు. దయచేసి అక్కడ ఆ పదం లేదని కాదు కన్నా ఆ మీనింగ్ వస్తుంది కాబట్టి దాన్ని మనం పరిణామం తీసుకోవచ్చు. ప్రేమ్ బ్రదర్ మీరు మాట్లాడుతున్నారు. ప్రేమ్ బ్రదర్
బ్రదర్ అనిల్ చదివేటప్పుడు నా నిమిత్తము అనేది ఆ వర్డ్ వాడలేదు సార్. అది సకన్న జన్ దేశించబడతారనేది చెప్పాడు కానీ నా నిమిత్తం అనేది మిస్ అయింది సార్. ప్రైజ్ లాడ్.
9వ వచనంలో నా నిమిత్తం అనే మాట మిస్ చేసి కేవలం సకల జనములచే ద్వేషింపబడతారు. ఎస్ బ్రదర్. అయితే అనిల్ దాంట్లో నామం నిమిత్తము. ఎస్ బ్రదర్.
సార్ ప్రైజ్ లాడ్ సార్.
అమ్మా చెప్పండి.
సార్ అయితే 1వ వచనంలోని ప్రేమ్ బ్రదర్ చెప్పారు, అంటే చూపించడానికి శిష్యులు ప్రయత్నం చేశారు అని చెప్పి అన్నారు సార్. వాళ్ళు చూపించవచ్చరి అని చెప్పి ఉంది సార్. తర్వాత రూపస్ బ్రదర్ చెప్పారు సార్, ఒక జనం మీదకి ఒక జనము అని చెప్పేసి చెప్పడం జరిగింది. జనం మీదకి జనము అని చెప్పేసి వచ్చింది సార్. ప్రైజ్ లో సార్. సార్ ఇంకొకటి నెహెమియా బ్రదర్ చెప్పారు 3-4 వచనాలు, గద్దిస్తున్నారు యేసు ప్రభు వారు అని చెప్పి చెప్పడం జరిగింది సార్. అక్కడ గద్దింపు అన్నది మరి ఆ వచనంలో మరి లేదు సార్. అది అబ్జర్వ్ చేసింది. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లో.
ప్రేమ్ కుమార్ చదివిన దాంట్లో చూపింప వచ్చిరే అనే మాట ఉంది కానీ ప్రయత్నం చేశారనే మాట యాడ్ చేశారన్నారు. అలాగే ఒక జనం మీదకి ఒక జనం అనే మాట లేదు, జనం మీదకి జనమని అది రూపస్ బ్రదర్ చదివిన దాంట్లో ఉందన్నారు. ముఖ్యంగా నెహెమ్యా బ్రదర్ దాంట్లో అక్కడ శిష్యులను గద్దిస్తూ ఆయన చెప్పినట్లుగా లేదు, గద్దింపు అనేది లేదని రమాదేవ్ శిష్యులు చక్కగా మాట్లాడి ఉన్నారు. ఇంకా
రావటం అంటే ఇక్కడ చూపించవచ్చారంటే ప్రయత్నం చేయటమే కదా, ఎందుకు దాన్ని అబ్జెక్ట్ చేస్తారు అర్థం కాదు.
చూపింపవచ్చారే అంటే అది ప్రయత్నం చేశారు అని మనం తీసుకోవచ్చు. దానికి ఇంకా ఏమీ లేదని శ్రీకాంత్ బ్రదర్ కూడా చెప్తున్నారు. అది వాస్తవమే, ఎందుకంటే వాళ్ళు ప్రయత్నించారు. అంటే ఆయన వెళ్ళిపోతూ ఉండగా ఆ విషయాన్ని అక్కడ మనం చూడొచ్చు. అలాగే ఒక జనం మీదకి ఒక జనము అనే మాట కూడా దాన్ని దాన్ని అంతగా అపోజ్ చేయవలసిన అవసరం లేదేమో అని ఆ పార్టిసిపేట్స్ కూడా అంటున్నారు. అది కూడా వాస్తవమే, ఎందుకంటే ఆ కంటెంట్ ఎక్కడ మిస్ అవ్వట్లేదు. అయితే నా నామం బ్రదర్ ప్రజ్ఞ.
అక్కడ జరిగింది ఏంటంటే సార్, ఆ కట్టడం చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు ఆశ్చర్యపోయారు, అది యేసుప్రభు వారికి ఆశ్చర్యం కాదు. వాళ్ళు ఆశ్చర్యపోయి యేసుప్రభుల వారికి చూపించడం, వాళ్ళు చూపించడానికి ప్రయత్నం చేశారు. ఆ చూపిస్తూ ఉన్నప్పుడు ఆయన, అయ్యా రాయి మీద రాయి, ఇది పడదోయి పడుతుంది, ఇదేమీ స్థిరమైంది కాదని చెప్పి చెప్పారు సార్ యేసుప్రభుల.
అది అద్భుతంగా ఉంది కాబట్టి ఆయన చూపింప వచ్చారు, ప్రయత్నం చేశారని బ్రదర్ అంటున్నారు. మంచి, ఇంకా దయచేసి ఇంకేమైనా ఉంటే మనం చూడొచ్చు, లేకపోతే మనం వన్ బై వన్ సరే దీని మీద ప్రశ్నలు ఏమైనా ఉంటే మనం తీసుకుందాం, ముందుకు వెళ్దాం.
సార్ వచ్చింది
బ్రదర్ మాట్లాడండి.
3-4 వచనాల్లో గద్దింపు లేకపోతే కఠినంగా మాట్లాడినట్టు నేను వాడాను. అక్కడ లేదు అని సిస్టర్ అన్నారు. నేను ఎట్లా అర్థం చేసుకున్నాను లేదా, శిష్యులు ఒలివల్ కొండ మీద ఆయన అడిగిన ప్రశ్నలకి ప్రభు ఇచ్చిన సమాధానం వాళ్ళు అడిగిన దానికి కాకుండా వేరే సమాధానం చెప్పారు. ఈ టైం మెయింటెనెన్స్ వాళ్ళు అడిగారు, ఆ సైన్ బోర్డ్స్ వాళ్ళే ఆయన ఏమి ఆ 4 వచనంలో చెప్పకుండా వేరే సమాధానం చెప్పారు. అంటే నేను ఆలోచిస్తున్నాను, వాళ్ళు అడిగిన దానికి ఆయన కట్ చేసి సమాధానం వేరే సమాధానం చెప్పినప్పుడు ఆయన వాళ్ళని గద్దిస్తూనే హెచ్చరిస్తూనే సమాధానం చెప్పినట్టు నేను అర్థం చేసుకున్నాను సార్.
ఎస్ బ్రదర్, కానీ మనం దయచేసి ఇక్కడ ఆయన మాట్లాడుతూనే ఉన్నారు, కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ వచనాలను సొంత భాషలో చెప్పాలి. యాక్చువల్లీ మీరు అది మీరు అర్థం మీకు అలా అర్థమైందనే దానికన్నా ఈ 3-4 వచనాలు ఇక్కడ ఏముంది స్పష్టంగా వాటిని సొంత భాషలో చెప్పడానికి మీరు చూడాలి బ్రదర్. ఓకే బ్రదర్ ఒకసారి మనం 1-14 క్వశ్చన్స్ లో మనం ముందుకు వెళ్దాం. దయచేసి మొదటగా అన్నా
నెహమ్యా సొంత భాషలో చెప్పు, నేను ఏం చెప్పమంటే అది చెప్పాలి, నచ్చింది చెప్తానంటే కుదరదు. తర్వాత వ్యాఖ్యానం 3-4 వచనాలు సొంత భాషలు చెప్తాయి చెప్పు. ఒలీవల కొండ మీద ఆయన కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొక్క ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగుతాయి, ఈ దేవాలయానికి సంబంధించినవి ఎప్పుడు పడిపోతాయి కూలిపోతాయి, నీ రాకడ ఎప్పుడు వస్తుంది, ఈ సైన్ బోర్డ్స్ ఏంటని ఆయన అడిగినప్పుడు ఇవన్నీ ఆయన ఏసే ఆయనతో చెప్పారు, మిమ్మల్ని ఎవరు మోసపరచుకోకుండా చూసుకోండి అని ఆయన సమాధానం చెప్పినట్టు నాకు అర్థమైంది.
చాలా చక్కగా బ్రదర్, శిష్యులు ఏకాంతంగా వచ్చి ప్రభుని అడిగితే ప్రభు మోసపరచకుండా చూసుకునండి అనే మాటను చెప్పాను. చక్కగా సొంత భాషలో చెప్పిన హిమ్మర్ వారికి వందనాలు. దయచేసి ఇప్పుడు 1-14 వచనాల మీద ఫస్ట్ మొదటగా ప్రేమ్ కుమార్ బ్రదర్ 1-2 వచనాలు ఉన్నాయి. బ్రదర్ మీ వచనాల మీద మీకు మీరేమైనా స్టడీ చేసింది ఏదైనా ఉంటే మీరు చెప్పవచ్చు, లేకపోతే ప్రశ్నలు తీసుకోవచ్చా?
యేసుప్రభులు వారు ప్రసంగాన్ని ముగించుకుని ఆయన బయలుదేరి వస్తూ ఉన్నాడు సార్. వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దేవాలయము ఎంతో అద్భుతంగా కట్టబడింది, పెద్ద పెద్ద రాళ్లతో కట్టబడింది గనక శిష్యులు ఆశ్చర్యపోయి యేసుప్రభుల వారిని అక్కడ ఆపారు, ఆపి చూపిస్తూ ఉన్నారు. చూపిస్తూ ఉన్నప్పుడు అప్పుడు యేసుప్రభులు వారు అంటారు, దీన్ని ఏమంటారంటే నాశన ప్రవచనం అంటారు సార్. యేసుప్రభుల వారు అప్పగింపబోయే ముందు జరిగే ఇవన్నీ కూడా శిష్యుల్ని సరిచేయడానికి వారు మాట్లాడే మాటలు, ఇది నాశన ప్రవచనంగా ఉంది సార్. యేసుప్రభు ఇదంతా త్వరలో కూలిపోబడుతుంది, రాతి మీద రాయి ఒకటి కూడా మిగలకుండా ఉంటుంది, ఇదంతా నేలమట్టం అవుతుంది అని చెప్పి వారికి వివరించి చెప్తాడు సార్. ప్రైజ్లాడు సార్.
ప్రైజ్లాడు బ్రదర్. చక్కగా ప్రేమ్ బ్రదర్ ఆ స్టడీ చేసి చెప్పారు. అయితే ప్రశ్నలు తీసుకొచ్చే బ్రదర్ టీమ్ మెంబర్స్ నుంచి దీని మీద ఏమైనా ప్రశ్నలు ఉంటాయి.
ఓకే సార్. ఓకే సార్. ప్రైజ్లాడు
సార్. ప్రైజ్లాడు బ్రదర్. దయచేసి ప్రేమ్ బ్రదరు చక్కగా స్టడీ చేసి ఉన్నారు కావున దయచేసి టీమ్ మెంబర్స్ ఈ ఒకటి రెండు వచనాల మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగవలసిన ప్రేమ పూర్వక మనం. టీమ్ మెంబర్స్ కి ప్రశ్నలు ఏమి లేవండి? ఒకటి రెండు వచనాల మీద
నాశన ప్రవచనం అన్నారు సార్, అదే ఎట్లా పేరు పెట్టారని అర్థం కాదు.
ప్రేమ్ కుమార్ బ్రదర్, ప్రేమ్ బ్రదర్ ప్రేమ్ బ్రదర్ ప్రేమ్ కుమార్ బ్రదర్
ప్రేజ్లాడు సార్.
బ్రదర్ శ్రీకాంత్ బ్రదర్ అడిగిన ప్రశ్న విన్నారా? నాశన నాశన ప్రవచనం అన్నారు కదా.
నాశన ప్రవచనం అంటే సార్ ఇవన్నీ కూల్చి వేయబడతాయి, అది నాశనానికి, అది నాశనానికి సూచనే కదా సార్. ఇప్పుడు దేవాలయము ఇదంతా కూడా అద్భుతంగా నిర్మించారు, ఈ నిర్మాణం తాత్కాలికమైంది, ఇది స్థిరమైంది కాదు, ఇవన్నీ శిథిలం అయిపోతాయి అంటే నాశనానికి సూచన కదా సార్. అది నాశన ప్రవచనమే. మరి ఇప్పుడు మొత్తం ఈ అధ్యాయంలో మేము మొత్తం చదివినంతా కూడా నాశనానికి సూచనగానే హెచ్చరికలు జారీ చేస్తూ వారికి చెబుతూ ఉన్నారు సార్. దాన్ని నాశన ప్రవచనం అంటారు. దాన్ని ప్రవచనం అంటే ఆయన ప్రవచించడం. యేసుప్రభుల వారు జరిగేది అంతా కూడా చెప్పబడుతుంది గనక నాశనానికి అన్ని కూడా సూచికలు కదా సార్. పడద్రోహి పడతా అనే దానికి నాశనమే కదా సార్, అది నాశనం చేయబడమే కదా సార్.
భవిష్యత్తులో వాళ్ళు పోయి వచ్చే ఆ ఉపద్రవాన్ని బ్రదర్ నాశనం ప్రవచనంగా మాట్లాడుతున్నారు బ్రదర్. శ్రీకాంత్ బ్రదర్
సార్.
బ్రదర్ రాయితీ మీద రాయి పడద్రోహి పడినని దాన్ని బట్టి బ్రదర్ అది ప్రవచనంగా అది నాశనానికి వాళ్ళ మీదకి వస్తుందని ప్రవచనంగా బ్రదర్ చెప్తున్నారు. బ్రదర్ సాటిస్ఫైయా మీరు బ్రదర్?
యేసుప్రభువు వారు ముందుగానే చెబుతున్నాడు గనక దాన్ని ప్రవచనం అంటారు కదా సార్. జరగబోయే దాన్ని చెప్పడం
మహేష్
అంటే జనరల్ గా ఏదైనా చెప్పేటప్పుడు నేను అలా అనుకున్నాను, నేనే పేరు పెట్టుకున్నాను, లేకపోతే ఫలానా చోట చదివానను చెబితే అది బాగుంటది అంతే కదా అన్న దాన్ని ఎట్లా తీసుకుంది. అలా కాకుండా ఫలానా బైబిల్లో చదివాను, ఫలానా పండితుడు చెప్పాడు, లేకపోతే నాకు అలా అనిపించింది నేను పెట్టుకున్నాను పేరు అంటే అది కొద్ది క్లారిటీ ఉంటది.
ఇంకా ఎవరికన్నా ఈ ఒకటి రెండు వచనాల మీద ప్రశ్నలు ఏమైనా ఉంటే దయచేసి మాట్లాడవలసింది.
చక్కటి ప్రశ్నలు ఉన్నాయి ఈ వచనం మీద, కొంచెం ఒకసారి చాట్ బాక్స్ చూడు బ్రదర్.
ఎస్ సార్. ఎస్
సార్. ప్రజలు సార్.
బ్రదర్ విజయ్ బ్రదర్
సార్, ఈ ఇది భక్తుని ద్వారా దేవుడే ఈ మందిరాన్ని అంటే ఈ దేవాలయాన్ని కట్టించినప్పుడు అదే దేవాలయాన్ని రాతి మీద రాయి ఒకటైనా ఉండకుండా ఇది పడద్రోయబడుతుందని చెప్పడానికి గల కారణం ఏంటి సార్?
ఒకసారి మళ్ళీ చెప్పండి బ్రదర్.
దేవుడే తన భక్తుల ద్వారా ఈ మందిర ఈ దేవాలయాన్ని కట్టించారు, అదే మందిరాన్ని యేసు ప్రభు వారు రాతి మీద రాయి ఒకటైనా నిలిచి ఉండకుండా పడదోయబడుతుందని చెప్పడానికి గల కారణం ఏంటి సార్?
విజయ బ్రదర్ క్వశ్చన్ విన్నారు కానీ అంటే దేవుడు తన భక్తుల చేత ఈ మందిరాన్ని కట్టించారు, ఆ యేసు క్రీస్తు వారు ఇప్పుడు దీన్ని పడద్రోయబడతాయి రాయి మీద రాయి ఉండకుండా దానికి కారణం ఏంటి అని బ్రదర్ అడుగుతున్నారు. టీమ్ మెంబర్స్ చెప్తారని ఈ క్వశ్చన్ మీద ఆన్సర్
ప్రేమ అని చెప్పాలి సార్.
ప్రేమ్ బ్రదర్ సారీ ప్రేమ్.
ప్రైజ్ లేదు సార్.
ప్రైజ్ లేదు.
సార్ మార్కు సువార్త 13వ అధ్యాయంలో కూడా ఇదే వచనం వివరించబడింది సార్. ఆయన దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళిచుండగా శిష్యులతో, బోధకుడా చూడుము ఎట్టి రాళ్లతో ఎట్టి కట్టడంలో అన్ని ఆయనతో అనగా యేసు అతనితో, ఈ గొప్ప కట్టడంలో నీవు చూస్తున్నావా? ఒకదాని మీద ఒకటి నిలవకుండా ఇక్కడ పడద్రోయబడనని, రాయి ఏది ఉండదని అక్కడ మార్కు సువార్తలో కూడా ఇదే వచనాన్ని వివరిస్తారు సార్.
ఓకే బ్రదర్, మీకు సేమ్ కాంటెక్స్ట్ చెప్తున్నారు. బ్రదర్ చెప్పింది ఏంటంటే, తన భక్తులు చే దేవుడు కట్టించిన ఈ మందిరం, ఈ దేవాలయం యేసుక్రీస్తు వారు భవిష్యత్తులో పడద్రోయబడుతుంది అనే మాటను ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు ఆయనే కట్టించారు కదా. ఇప్పుడు యేసయ్య చెప్పిన దాన్ని బట్టి రాతి మీద రాయి పడకుండా ఎందుకు ఇక్కడ పడద్రోయబడుతుంది, దానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు క్వశ్చన్.
అపొస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయంలో దీని గురించి
మీరు ముందు చెప్పాను బ్రదర్, చెప్పండి. నేను రెఫరెన్స్ లు కావాలతో అడుగుతా, మీరు డైరెక్ట్ ఆన్సర్ ఉంటే చెప్పాను.
ఆన్సర్ ఏంటంటే సార్, అప్పుడు ఆ కాలంలో యోధులు దాన్ని నిర్మించుకోవడానికి దేవుడు అనుమతినిచ్చాడు సార్. అయితే ఏమంటాడంటే, అది పరిశుద్ధ స్థలంగా ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడేటప్పుడు ఆ మాటలు అబద్ధమ సాక్షులు నిలబెట్టారు. ఎట్లనగా, ఈ నజరేయుడని యేసు ఈ స్థలమునకు పాడు చేసి మోసే మనకు అప్పబడిన ఆచారాలను మార్చివేయండి వీడు చెప్పుతున్నాడని వింటారని చెప్పి అక్కడ ప్రవర్తిస్తాడు సార్.
అంటే ఏమంటారు బ్రదర్, అక్కడ యేసయ్యని అక్కడ పెట్టి ఆయన పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా ఆయన శిక్షించారు కావున అలాగేందంటారు బ్రదర్ మీరు?
అంటే ఆయన చెప్పే ధర్మశాస్త్రానికి విరోధంగా వారు జీవిస్తూ ఉన్నారు కదా సార్. ఆయన కట్టడలను అనుసరిస్తలేదు కదా సార్. అది అదే అనుకుంటున్నారు గాని, దేవుడు ఆశించింది, యేసుప్రభు ఆశించింది ఆ మనుషులు కట్టే దేవాలయాలు కాదు గనక, రాళ్లతో కట్టే దేవాలయాలు కాదు, మీ హృదయమే దేవాలయం అని చెప్పి దేవుడు మాట్లాడతారు కదా సార్.
అంటే వాళ్ళు దేవుని ఆజ్ఞలు కట్టడాలు వారు పాటించట్లేదు కావున వారి దేవాలయం వారి పడగొట్టుబడింది అంటారు, అంతేనా?
అంతే సార్. ముందు రిఫరెన్స్ మనకి జరిగింది ఏంటంటే సార్, ఆ దేవాలయాన్ని వ్యాపార స్థలంగా వారు పాడు చేస్తా ఉంటే వ్యాపారం చేశారు. ఆ దేవాలయంలోనే వాళ్ళు ఇష్టానుసారంగా వ్యాపారం ప్రారంభించారు. ఆ దేవాలయంలో జరగడంలే, అందుచేత ఆయన గద్దిస్తూ మీరు పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలనేది ఆయన అనుకున్నట్టుగా తీసుకోలేదు గనక ఆయన ఆ విధంగా చేశారు. ప్రైజ్ లార్డ్ సార్.
విజయ్ బ్రదర్ ఆన్సర్ వచ్చిందా బ్రదర్? మన ప్రేమ్ కుమార్ చెప్పింది బ్రదర్ దాన్ని బట్టి. విజయ్ బ్రదర్.
ఎస్ సార్. ఎస్ సార్. వాళ్ళు దేవుని మందిరాన్ని ఒకటి వ్యాపార స్థలంగా మార్చారు, రెండోది దేవుని మాటలకు ఆయన ఆజ్ఞలకు అవిధేయులై జీవించడాన్ని బట్టి దేవుడు ఎన్నోసార్లు అంటే ఆయన రెక్కల క్రిందకి వాళ్ళని చేర్చుకోవాలని చూశారు, కానీ దేవుని మాట విననొల్లదాన్ని బట్టి ఆ దేవుని ఉగ్రత యూదుల మీదకి వచ్చినట్లుగా ఆ దేవాలయాన్ని ఆ సమయంలో కూల్చబడినట్టుగా మనం.
అంటే 37వ వచనాన్ని పై 20 అధ్యాయం 23వ అధ్యాయం 37 కూడా మీరు కలిపి చెప్తున్నారు, అది యాడ్
అయినాక.
అలాగే చాట్ బాక్స్ లో కూడా చక్కగా క్వశ్చన్స్ అడిగారు. రాయి మీద రాయి ఉండదంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు స్వామి బ్రదర్. ఆ రోజుల్లో దేవాలయం ఎలా ఉండేది, శిష్యులు ఎందుకు షాక్ అయ్యారు, ఈ ప్రవచనం విన్న తర్వాత శిష్యులు ఏం అడిగారని క్వశ్చన్స్ అడిగారు. ముఖ్యంగా యేసు దేవాలయం గురించి ఏమి ప్రవచించారు సార్? దేవుడే కదా మందిరాన్ని కట్టించింది, మందుకు మరి ఎందుకు నాశనం అవుతుందని దాన్ని ఇప్పుడే బ్రదర్ చక్కగా ప్రేమ్ బ్రదర్ చెప్పారు. దేవాలయం దీవెన సిస్టర్ అయితే దేవాలయం కూలిపోతుందని ప్రభు చెప్పారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కట్టడాలు అనగా మనస్సుల సేవకుల విశ్వాసుల ఆలయాల ఎవరు అని శాంతరాజు డిఎస్జే నుంచి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఇక్కడ స్వామి బ్రదర్ ఆ రోజుల్లో దేవాలయం ఎలా ఉండేది, రాయి మీద రాయి ఉండదు, శిష్యులు ఎందుకు షాక్ అయ్యారు, దీని మీద మన పార్టిసిపేట్స్ కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు, దీని మీద ఎవరైనా సమాధానం చెప్తారండి? ముఖ్యంగా ప్రేమ్ బ్రదర్. ప్రేమ్ బ్రదర్, రాయి మీద రాయి ఉండదు అంటే అర్థం ఏంటని అడుగుతున్నారు.
రాయి మీద రాయి అంటే సార్, ఒక కట్టడం నిర్మించబడాలంటే మనుషుల నిర్మితమైన కట్టడం నిర్మించబడాలి అంటే రాయి మీద రాయి ఉంటుంది సార్. రాయి మీద రాయికి ఒక రాయికి సపోర్ట్ లేకుండా కట్టడం అనేది, మానవ నిర్మితమైన కట్టడం అనేది నిర్మించబడదు సార్. బైబిల్ గ్రంథంలో ఏమంటాడంటే వారి యొక్క అవిధేయతను బట్టే ఆ యెరూషలేము దేవాలయం 70వ శతాబ్దంలో అది నాశనం చేయబడింది సార్. అది ఎందుకంటే వారు చేయవలసిన పనులు చేయట్లేదు గనక ఆ దేవాలయం కూల్చివేయడానికి దేవుడే అనుమతినిస్తాడు. అది మనుషులు సొంత కట్టడాలను ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. యేసు ప్రభువులు వారు వచ్చాక మనుషులు నిర్మితమైన దేవాలయంలో నేను నివసించను అంటాడు. ఎక్కడైతే నా నామను ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవిస్తారో, దేవుని నామంలో ఏకీభవిస్తారే, అదే దేవుని సన్నిధి అంటాడు. ప్రైజ్లాడు సార్.
ఓకే ప్రైజ్. మనిషి ఒకటి శ్రీగంధ మాట్లాడు.
ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడిగారు కదా సార్, దేవుడే దేవాలయాన్ని కట్టమన్నాడంటే మొదటి ప్రశ్న, దేవుడు దేవాలయాన్ని కట్టమనలేదు. దావీదు గారే దేవాలయాన్ని కట్టడానికి ఇష్టపడ్డాడు, అది తర్వాత దేవుడు స్థిరపరిచారు. ఒకటి. రెండోది, రాయి మీద రాయి నిలబడకపోవటం అంటే అప్పుడు ఉన్న రాళ్ళు మనలాగా ఇటుక రాళ్ళు కాదు, పెద్ద పెద్ద రాళ్ళు, వాటిని పడదోసే క్రమం ఎంత పెద్దగా ఉంటది అంటే ఎంత దాన్ని వివరించడానికి అది వాడారు సార్? అంటే రెండు రాళ్లు కూడా కలిసి ఒకదాని మీద ఒకటి ఉండనంతగా కూల కొడతారు అన్నట్లుగా ఆ పదాన్ని వాడారు సార్. వందనాలు సార్.
వందనాలు బ్రదర్. చక్కగా మందిరము దేవుడు కట్టమనలేదు, దావీది యొక్క అభిలాష బట్టి అది కట్టబడింది తర్వాత తన కుమారుడు ద్వారా. రాయి మీద రాయి అంటే అప్పుడున్న రాళ్లు చాలా పెద్దవి, అవి రాయి మీద రాయి పడబట్టడానికి ముఖ్యంగా అప్పుడున్న అంత తీవ్రత గుచ్చి బ్రదర్ చక్కగా శ్రీకాంత్ బ్రదర్ చెప్పారు. దయచేసి ఇంకా ఒకటి రెండు వచనాల మీద మనం క్వశ్చన్స్ కూడా తీసుకు. రూపస్ బ్రదర్ మాట్లాడు. రూపస్ బ్రదర్ మాట్లాడారు.
ఒక ప్రశ్న ఉంది, ఒకవేళ మందిరం అక్కడ కూల్చబడిపోతే అంటే ఒక రాయి మీద ఒక రాయి కూడా నిలబడకుండా ఆ గొప్ప మందిరం కూల్చబడితే ఉండదు అనుకుంటే, పడద్రోయపడదు అనుకుంటే, మళ్ళీ ఆరాధన ఎక్కడ జరగాలి అనేది నా ప్రశ్న. అంటే శిష్యులు ఎలా ఊహించుకోవాలి ఆరాధన క్రమం, లేకపోతే ఆరాధన ఎక్కడ జరగాలి అనేది ప్రశ్న.
యూదులు కట్టుకున్న ఆరాధన స్థలం ఆ మందిరం కూల్చబడితే ఇప్పుడు ఆరాధన ఎక్కడ జరగాలి అంతే కదా బ్రదర్ మీ క్వశ్చన్?
అలా అంతే అన్నారు.
దీని మీద టీమ్ మెంబర్స్ ముఖ్యంగా
రాజశేఖర్ గారు, మీరు వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి అనుకూలమైన వాక్య ప్రశ్నలు కాకుండా మీరు మిగతా ప్రశ్నలు తీసుకోవడానికి లేదు. ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికే వెళ్ళాలి, లేకపోతే అక్కడే అయిపోతే బైబిల్ స్టడీ ఆరే అయిపోయింది. మీరు ఆ వాక్యాన్ని చిన్న వాక్యంలో అడిగిన ప్రశ్నలు సరిపోతే ముందుకు వెళ్ళాలి. కనీసం సగం వచ్చిందని అవగొట్టాలి. రేపు మొత్తం డబల్ పని పెట్టేలా ఉన్నాం.
నిజమే సార్. ఇప్పుడు రూపస్ గారు చెప్పిన డౌట్ ఒకవేళ శిష్యులకు వస్తే మనం అడగాలి, కానీ అది వస్తుందేమో ఇది వస్తుందేమో అనుకోవటం ఆ సందర్భం సార్.
దయచేసి మనకి ఆ వచనాల యొక్క సత్యాన్ని మనం నేర్చుకోవడానికి క్వశ్చన్స్ ఉంటే మనకి అలాగే వచ్చిన పార్టిసిపేట్ కి బాగుంటది. దయచేసి అలా ఊహించుకునే దాని క్వశ్చన్స్ ని మనం స్టడీ గైడ్లైన్స్ ప్రకారం తీసుకోము. దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా టీమ్ మెంబర్స్ కి ప్రేమపూర్వకం మనవి. మంచి మనం ఒకటి రెండు వచనాల మీద ఇంకేం ప్రశ్న లేదని టీమ్ మెంబర్స్ చెప్తే తర్వాత మూడు నాలుగు వచనాల మీద వెళ్దాం. ఒకసారి టీమ్ మెంబర్స్ రెస్పాండ్ అవ్వచ్చు ఎవరో ఒకరు.
ఈ వచనం మీద మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 3:16 అది స్పష్టంగా వివరించబడింది సార్. ప్రైజ్ లార్డ్ సార్.
ఓకే బ్రదర్, రిఫరెన్స్ కూడా 3:16 చెప్తారు. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే 3-4 వచనాల మీద నెహెమ్యా బ్రదర్ రేవా ఈ యొక్క పోర్షన్ బ్రదర్ మీరు స్టడీ చేసింది ఏమైనా చెప్తారా లేకపోతే టీమ్ మెంబర్స్ నుంచి ప్రశ్నలు తీసుకోవచ్చా? నెహెమ్యా బ్రదర్ నెహెమ్యా బ్రదరు చక్కగా స్టడీ చేసి ఉన్నారు, క్వశ్చన్స్ తీసుకోమని చెప్తున్నారు. టీమ్ మెంబర్స్ ఏమైనా 3-4 క్వశ్చన్స్ మీద దయచేసి 3-4 వచనాల మీద ప్రశ్నలు ఉంటే తెలియపరచవలసిన కోర్చు. టీమ్ మెంబర్స్ 3-4 వచనాల మీద ప్రశ్న ఉంటే దయచేసి చెప్పండి. ఒక చాట్ బాక్స్ లో కూడా మీకంటే ముందుగా కొంతమంది సిస్టర్ బ్రదర్ కూడా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. మొదటగా టీమ్ మెంబర్స్ ఒకసారి మీరు మాట్లాడితే తీసుకుందాం.
మోసపుచ్చుకుండా అన్నారు కదా సార్ 4, ఎందుకు ముందే కోడ్ చేశారు మోసపుచ్చుకుండా అనే విషయాన్ని?
ఎస్ బ్రదర్, వాళ్ళు అడిగేది అక్కడ ఎప్పుడు జరుగును నీ రాకడ అలాగే యుగ సమాప్తి అనే క్వశ్చన్స్ ఆల్ రేజ్ చేస్తే ప్రభు ఫస్ట్ లోనే ఎవడను మిమ్మను మోసపరచకుండా చూచుకున్నాడు అనే ఎందుకు చెప్పారు. నెహెమ్యా బ్రదర్ ఈ యొక్క దాని మీద మీరేమైనా క్లారిటీ ఇవ్వగలరా? 4 వచ్చిన నెహెమ్యా బ్రదర్
ప్రశ్న శిష్యులు అడుగుతున్న ప్రశ్నలకి ప్రభు ఇచ్చిన సమాధానం వాళ్ళేమో ఈ సూచనలు ఎప్పుడు జరుగుతాయి, ఈ మందిరము రాయి మీద రాయి లేకుండా ఎప్పుడు పడిపోద్ది, ఇవన్నీ అడుగుతుంటే ఇవి పక్కన పెట్టి ఇవి అపొస్తల కార్యాల గ్రంథం 1:6-7 సమయాలు కాలాలు అవి మీరు డిస్కషన్ చేయడం కాదు గాని మిమ్మల్ని మీరు ఎవరు మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి అని చెప్తున్నారు నాకు అర్థమైంది. ఎప్పుడు పడిపోతుంది, రాయి మీద రాయి లేకుండా ఎప్పుడు పడిపోతుంది, రాకడ ఎప్పుడు వస్తుంది, యుగ సమాప్తి ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ మీరు ఆలోచించకుండా మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూసుకోండి.
ఫస్ట్ వీ కాదు ఫోకస్ చేయవలసింది, మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి, మీరు మోసపోవద్దు అని ప్రభు చెప్తున్నారంటారు. అంతే బ్రదర్? దీని కొరకు శ్రీకాంత్ బ్రదర్ మీకేమైనా క్లారిటీ వచ్చిందా బ్రదర్ నెహెమ్యా చెప్తున్న దానికి?
అంటే 5 చెప్పాడు సార్ దాని వివరణ, నేనే క్రీస్తునని చెప్పి వస్తారు మోసపడొద్దని దాని గురించి చెప్పాడేమో అనుకున్నాను, 5 దాని గురించి కాదు.
ముఖ్యంగా సాతాను గారు ముఖ్యంగా మీరు చెప్పింది అంటే మీరు 5 వచనాన్ని దాన్ని కోట్ చేస్తున్నారు, అంటే నేనే క్రీస్తునని చెప్పి మరో పలువురిని మోసపరుస్తారు. దాని కొరకు కింద వచనాలు శ్రీకాంత్ బ్రదర్ చక్కగా క్లారిటీగా మాట్లాడారు. నెహెమ్యా బ్రదర్ మీరేమంటారు బ్రదర్, మీరేమో ప్రభు వీటి కొరకు చెప్పారు అన్నారు, మీరు మోసపరచుకోకుండా ఫస్ట్ చూసుకోండి అన్నారు. శ్రీకాంత్ బ్రదర్ అయితే నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని.
ఐదవ వచనం పరిచేస్తారు కాబట్టి నేను తప్పకుండా దానికి ఏకీభవిస్తున్నాను. వాళ్ళు అడిగిన దానికి సమాధానము ఆయన వేరే సమాధానం చెప్పాడు. దేని విషయంలో మోసపోవద్దు అన్న దగ్గర ఆ ఒక్క సెంటెన్స్ మోసపోవద్దు అన్న దేని గురించి మోసపోవద్దు అన్న విషయాన్ని మాత్రం వేరే క్రీస్తు వస్తారు, దాని గురించి మాత్రం మోసపోతారు.
ఇంకా మూడు నాలుగు మీద క్వశ్చన్స్ మన రాకడా, మన సామ్యూల్ బ్రదర్ చాట్ బాక్స్ లో పార్టిసిపేట్స్, రాకడా యుగాంతం ఒకటేనా లేకపోతే వేరు వేరా అని క్వశ్చన్ ఇచ్చారు. నెహెమ్యా బ్రదర్, రాకడా యుగాంతం ఒకటేనా లేకపోతే రెండు వేరు వేరా అని అడుగుతున్నారు. అలాగే సుసన్న సిస్టర్ కూడా సేమ్ అలాగే, శిష్యులు అడుగుతున్న రాకడా మనం అనుకున్న రాకడా ఒకటేనా, శిష్యులు అడుగుతున్న యుగ సమాప్తి మనం అనుకున్న యుగ సమాప్తి ఒకటేనా అని వాళ్ళు రిలవెంట్ గా క్వశ్చన్స్ అడిగారు. ఒకసారి చెప్పండి.
ఇక్కడ ఉన్న కాంటెస్ట్ ప్రకారం వాళ్ళు అర్థం చేసుకున్నది ఆయన రెండో రాకడ యుగ సమాప్తం కొరకే ఆలోచిస్తున్నారు. రెండో రాకడ అంతము ఒకటే.
అంటే మీరు ఈ రాకడ యుగాంతం ఎంత ఒకటే అంటారు బ్రదర్?
ఎస్ సార్, ఆయన రెండో రాకడే యుగాంతము అన్నారు.
మరి ఇది బ్రదర్ కింద శిష్యులు అడుగుతున్న రాకడ మనం అనుకున్న రాకడ ఒకటేనా, శిష్యులు అడుగుతున్న యుగ సమాప్తి మనం అనుకున్న యుగ సమాప్తి ఒకటేనా?
అది కూడా సేమ్ క్వశ్చన్ కదా సార్.
అది కూడా ఒకటే అంటారు, వేరు వేరు కాదు.
సరే సార్.
ఇంకా ఈ మూడు నాలుగు వచనాల మీద క్వశ్చన్స్ ఉంటే దయచేసి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.
సార్ ఒక మాట నేను యాడ్ చేయాలి సార్.
ఎస్
ఇక్కడ ఆయన రాకడ యుగాంతము ఒకటే, ఎప్పుడు వస్తుంది అన్న దగ్గర కొన్ని సైన్ బోర్డ్స్ ఆయన ఇచ్చారు. అందరికి సువార్త అందాలి అప్పుడు మాత్రం వస్తుంది, ఇప్పుడు మాత్రం రాదు అన్న మాట మనకి ఇక్కడ కింద వివరణ ఉంది మనం చదివిన 14 వచనాల్లో. అయితే అడిగిన ప్రశ్న ఏంటంటే రెండు ఒకటేనా అన్న దగ్గర ఒకటే అంటున్నాను. ఇక్కడ కాంటెస్ట్ లో ఇవి వచ్చినప్పుడు అంతం ఏంటంటే ఈ కాంటెస్ట్ లో ఇవి వచ్చినప్పుడు ఈ సైన్ బోర్డ్స్ వచ్చినప్పుడు అంతం కాదు. అది నా
ఒకసారి మళ్ళీ చెప్పండి కదా.
ఇక్కడ 1-14 వచనాల్లో డిస్కషన్ చేస్తున్న ఏవైతే సైన్ బోర్డ్స్ ఈయన 5వ వచనం నుంచి 14వ వచనం వరకు చెప్పారు. 14వ వచనంలో రాజు సువార్త అందరికి అందే వరకు అంతం రాదు, కానీ మధ్యలో ఇవన్నీ జరుగుతాయి అని మాట్లాడారు.
శిష్యులైతే ఇవన్నీ ఒకేసారి జరుగుతాయని అనిపించేలాగా అనుకుంటున్నారు, కానీ ఏసై సంఘటన వేరు వేరుగా వివరిస్తున్నారంటారు. అంతే బ్రదర్. దయచేసి ఇంకా 3-4 వచనాల మీద ఇంకా టీమ్ మెంబర్స్ గానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాట్లాడవలసిన ప్రేమపూర్వకం మనవి.
సార్ ప్రైజ్ లార్డ్ సార్. ఇప్పుడు శిష్యులు అడిగేదానికిను యేసు ప్రభు వారు చెప్పేదానికి రిలేటెడ్ గా ఉంది, కానీ వేరేగా ఏం లేదు సార్. అంటే దేవాలయం యొక్క రాతి మీద రాయి ఒకటైనా నిలిచి ఉండకుండా పడద్రోయబడును అని అంటే అవి ఎప్పుడు జరుగుతాయి అని అన్నప్పుడు దానికి రాకడ గురించి రాకడ సమయంలో అది క్లారిటీగా ఇట్లా జరుగుతుంది అనేది ప్రభువారు ఇస్తున్న వివరణగా అక్కడ కనబడుతుంది కదా సార్.
అక్కడ మీరు ఆకడికి యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని వాళ్ళు అడిగితే దానికి వివరణ యేసు ప్రభు వారు క్లారిటీ ఇస్తున్నారు.
సార్ వందనాలు.
శ్రీకాంత్
ఇక్కడ మూడులో చెప్పిన నీ రాకడా అంటే ఆయన ఇప్పుడు రావడానికి గురించే మాట్లాడుతున్నారు కానీ నెక్స్ట్ కమింగ్ గురించి కాదేమో అనిపిస్తుంది సార్.
నీ రాకడ అనే దాన్ని బట్టి ఏంటి బ్రదర్, నెక్స్ట్ రెండో రాకడ కొరకు కాదంటారా బ్రదర్?
శిష్యులు అడిగే ప్రశ్న నీ రాకడకును అంటే అక్కడ కామా ఉండాలి, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి అంటే ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు, యుగ సమాప్తి ఎలా అవుతుంది అని అడుగుతున్నారేమో అనిపిస్తుంది సార్ ఆ ప్రశ్న. అంటే వాళ్ళకి క్లారిటీ లేదు కదా రెండో రాకడ గురించి.
వాళ్ళు అడుగుతుంది మొదటి రాకడ కొరకే అని అంటారు.
సంఘం లేదు, సంఘం ఎత్తబడింది, అక్కడ సంఘం లేదు, సంఘం ఎత్తబడింది అని రెండో రాకడ సూచనలు వాళ్ళకి ఇంకా తెలియదేమో. ఆయన మొదటి రాకడ గురించి వాళ్ళు ఉద్దేశించి మాట్లాడుతుంటే ఈయన రెండవ రాకడలో జరుగుతున్న
శ్రీకాంత్ బ్రదర్ అడుగుతుంది నీ రాకడ అంటే వాళ్ళు ఇంకా మొదటి రాకడ గురించి ఇప్పుడు ఆయన వచ్చిన దాని గురించి అడుగుతున్నారు. ఏసఐ యొక్క రెండో రాకడం గురించి వాళ్ళు ప్రశ్న అడగట్లేదు అని బ్రదర్ అంటున్నారు. నెహెమ్య బ్రదర్ దీని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా?
శిష్యులకి మొదటి రాకడ రెండవ రాకడ అనేది వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి మాకు సైన్ బోర్డ్స్ చెప్పండి వాళ్ళు అని మాట్లాడుతున్నట్టు, లేకపోతే యుగ సమాప్తికి సూచనలేవి అనే సైన్ బోర్డ్స్ మాకు చూపించండి అని వాళ్ళు అడగరని నేను అనుకున్నాను సార్. వాళ్ళకి అర్థమయ్యే మాకు ముందుగానే చెప్పండి సైన్ బోర్డ్స్ అని అడుగుతున్నట్టు నాకు అర్థమవుతుంది.
నేను కూడా నెహెమ్యా తమ్ముడికి ఏకీభిస్తున్నాను సార్, ఎందుకంటే రెండవ రాకడ గురించి యుగ సమాప్తి గురించి శిష్యులు అడుగుతున్నట్లుగా క్లారిటీ ఉంది సార్. దానికి యేసుప్రభు వారు కింద వచనాలన్నింటిలో ఈ అధ్యాయం అంతటా కూడా దాన్ని వివరించినట్లుగా మనకు కనబడుతుంది
సార్. నెహెమ్యా బ్రదర్ తో మన విజయ బ్రదర్ ఏకీభిస్తున్నారు. బ్రదర్ శ్రీకాంత్ బ్రదర్ మీకు ఆన్సర్ వచ్చిందా? అంటే వాళ్ళు అడిగే ప్రశ్న రెండో
ప్రీవియస్ గా ఆయన రెండో రాకడ గురించి ఎక్కడైనా వాళ్ళకి ఎక్కడైనా చెప్పారా, లేకపోతే ప్రవక్తల కోట్ చేసి మాట్లాడిన విషయాల గురించి వాళ్ళకి తెలిసి దాని గురించి అడుగు
సార్? ప్రేజ్ లేడు సార్.
బ్రదర్ ప్రేమ్ కుమార్
యేసు ప్రభువు వారు ఆయన రెండవ రాకడ గురించి స్పష్టంగా ఇదే అధ్యాయంలో 27వ వచనం నుంచి ఆయన మాట్లాడతారు సార్. ఆయన రెండవ రాకడ ఏ విధంగా ఉంటుందనేది స్పష్టంగా ఆయన మాట్లాడతారు.
27వ వచనం దీని తర్వాత మాట్లాడింది, దీనికి ముందు మాట్లాడింది ఉంటే చెప్పండి బ్రదర్, అంటే టైమేస్ట్ అవుద్దని మిమ్మల్ని అభ్యంతర పెట్టాను, క్షమించండి.
ఆయన రెండవ రాకడ గురించి సూచనలు చెప్తా ఉన్నాడు, ముందు జరిగిన వాటిని ఆయన సరిచేయడానికి నా రాకడ ఈ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఆయన వివరిస్తున్నాడు సార్.
సార్ వందనాలు సార్. మత్తయి సువార్త 13:39 యుగ సమాప్తి అని చెప్పారు సార్.
యుగ సమాప్తి కానీ ఇక్కడ బ్రదర్ మనకు చేస్తుంది ఏంటంటే అది రెండో రాకడ గురించి కాదు మొదటి రాకడ గురించి. అసలు రెండో రాకడ గురించి ఈ యొక్క ఫస్ట్ టైమే కదా, ఇంతకుముందు ఎక్కడా ప్రభు వాళ్ళతో చెప్పలేదు, వాళ్ళకి ఆ గైడ్ చేయలేదు కదా అని బ్రదర్ అంటారు. ఈ తర్వాత వచ్చిన వాళ్ళు కాకుండా ముందు ఎక్కడన్నా ఉంటే రెఫరెన్స్ ఉంటాయి చెప్పండి.
అనిల్ చెప్పింది ముందు రిఫరెన్సే కదా, దాని తీసుకోవట్లేదు మీరు. ఆయన మత్తయి 13:13 కోట్ చేస్తున్నాడు కదా.
చూడండి
చాలా ఉపమానాల్లో ఆయన రెండో రాకడ కోసం మాట్లాడుతూ నాశనం కోసం మాట్లాడుతూ శిష్యులకు చెప్తాను వచ్చాడు. మన 24వ అధ్యాయానికి ముందు ఉపమాన 13వ అధ్యాయంలో ఉపమానాలు, గోధుమలు, గురుగుల ఉపమానాలు, అక్కడ అన్ని దూతలు వస్తాయి, అవి కనిపిస్తా ఉన్నాయి. ఇవి మొదటిసారి మాట్లాడుతున్నట్టుగా శ్రీకాంత్ అనుకుంటున్నాడు, దాంతో నేను విభేదిస్తున్నాను. అది కొంచెం అనిల్ చెప్పింది కూడా ఆలోచించండి.
ఓకే అండి, అనిల్ బ్రదర్ ఒకసారి చెప్పరా రెఫరెన్స్? 13 మత్తయి సువార్త 39 చూడండి, వాటిని చదువుతా బ్రదర్ ఒకసారి.
వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయవారు దేవదూతులు.
శ్రీకాంత్ బ్రదర్ మీకు ఆన్సర్ వచ్చినట్టు ఉంది, ఒకసారి వచ్చిందా ఆన్సర్ శ్రీకాంత్ బ్రదర్?
యుగ సమాప్తి అర్థం అవుతుంది సార్. నేను మాట్లాడేది రెండవ రాకడ గురించా, మొదటి రాకడ గురించా అని మాట్లాడాను సార్. ఇక్కడ ఎక్కడా కూడా ఉపమానాల్లో ఎక్కడా కూడా ఆయన మళ్ళీ రెండోసారి వస్తానన్నట్టుగా అనిపించలేదని డౌట్ తో అడిగాను
సార్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో ఒక 27వ వచనం చూడండి,
మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. శ్రీకాంత్ బ్రదర్
సార్ వందనాలు సార్, థ్యాంక్ యూ.
ఓకే సార్, థ్యాంక్ యూ. చక్కగా బ్రదర్స్ కూడా ముందుగానే ఆయన యొక్క రాకడ కూర్చిన మాటలు కోట్ చేస్తూ చక్కగా మాట్లాడారు.
ఇంకా క్లారిటీగా మనం చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం గమనిస్తే అక్కడ క్లారిటీగా ఉంటుంది సార్, దేవుని యొక్క తీర్పు, అబద్ధ ప్రవక్తలు వచ్చే విధానము, అవన్నీ కూడా అక్కడ క్లారిటీగా ఉంటుంది సార్.
బ్రదర్ కూడా ముందు అధ్యాయాలు కూడా కోట్ చేసి విజయ బ్రదర్ మాట్లాడుతున్నారు. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ 3-4 వచనాల మీద క్వశ్చన్స్ ఉంటే మాట్లాడవలసిన క్వశ్చన్?
రాజేష్ బ్రదర్, మత్తయి 13లో అనిల్ చెప్పిన దాంట్లో 5వ వచనంలో 39 కోత యుగ సమాప్తి అని ఉంది. ఎక్కడికక్కడే మీరు బ్రేక్ లేకపోతే క్లారిటీ రాదు, ప్రతిదానికి ఆ ప్రశ్నకు అక్కడే స్పష్టత రావాలి. మీరు కొంచెం అట్లా కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటది. ఆ ప్రశ్న అడగగానే దానికి అక్కడే వచనంలో దొరుకుతుంది, 13లో దొరికింది. మీరు ఎందుకు 13 స్కిప్ చేసి వెళ్ళిపోయారు, మళ్ళీ 20లో వెతుక్కున్నారు, మళ్ళీ అక్కడే వెతుక్కున్నారు. 5 వచనాలు కింద వచనాలు చదివితే ఆయన యుగ సమాప్తి కోసం, రెండో రాకడ కోసం ముందటి అధ్యాయాలు మాట్లాడుతూనే ఉన్నాడు.
దయచేసి 3-4 వచనాల మీద ఇంకా మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే మాట్లాడవలసిన క్వశ్చన్, క్లారిటీ ఉందంటే ముందుకు వెళ్దాం.
ముందుకు వెళ్లే ముందు కామెంటరీ చదివేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ప్రేమ వాక్యాలు 1-2 దాటి 3-4 వెళ్తున్నప్పుడు ఒకసారి చదివేశారనుకోండి, ఇంకా పరిపూర్ణంగా ఉంటుంది. 3-4 దాటి వెళ్తున్న ముందు కామెంటరీ చదివేయండి, మీరు క్లారిటీ అయిపోయిన తర్వాత ఇంకేమైనా వేరే విషయాలుంటే టచ్ చేసినట్టుగా ఉంటది, రిపిటేషన్ లేకుండా.
ఓకే, సజీవాహిని ఒకసారి పండితుల ఆలోచనలు ఒకసారి మనం చూస్తే 3-4 వచనాలకు సంబంధించి శిష్యులు ఇక్కడ 3 ప్రశ్నలు అడిగినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఆ తర్వాత కనిపిస్తున్న ఈ మాటల్లో ఏసీ 3 ప్రశ్నలకు జవాబు ఇచ్చినట్లుగా చూస్తాము. అయితే లూకా సువార్త, మార్కు సువార్తలో క్రీస్తు 2వ రాకడ యుగాంతం గురించిన ప్రశ్నలు లేవు అనే మాట చూస్తున్నాం. అలాగే యెరూషలేము పతనం గురించిన ప్రశ్నకు ఇచ్చిన జవాబులో యుగాంతం గురించి చెప్పినది చాలా తక్కువని, మత్తయిలో ఈ రచయిత యొక్క అభిప్రాయం యుగాంతము తన 2వ రాకడ గురించిన ప్రశ్నలకు జవాబులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జరిగిన సంభవాలు యుగాంతంలో జరిగే వాటిని కొన్నిటిని పోలి ఉన్నాయని, ఆ పరిస్థితి ఒక రకంగా రాబో పరిస్థితికి దిక్సూచిగా నీడలాగా ఉందని చూస్తున్నాం. ఇంకా 4వ వచనానికి వస్తే క్రైస్తవులు ఈ హెచ్చరికను ముఖ్యంగా పెడచెవిన పెట్టారు యుగాంత ముందు. అందుకే ఇంతమంది అందుకే చాలా మంది వచ్చి ఉండేవారు కాదు. ముఖ్యంగా అత్యంత జ్ఞానవంతులు నీతిమంతులు తేలిగ్గా ఉన్నవారు సైతము జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని యేసయ్య హెచ్చరిస్తూ మోసపోవచ్చొద్దు అని శిష్యులకు చెప్తున్నట్లుగా చూస్తున్నాం. ముఖ్యంగా ఆ శిష్యులకు ఈ యుగాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కన్నా మొదటగా తాము మోసపోకుండా చూసుకోవడం మరింత ముఖ్యమని ముందుగా అందుకే ఆయన స్టార్టింగ్ లో ఆయన ప్రారంభించినప్పుడు ఈ హెచ్చరికలు యుద్ధాలు భూముల గురించి కాదు గాని మోసం గురించి ఆ సాతాను గారి యొక్క ప్రధాన ఆయుధంగా ప్రభు దాన్ని కోట్ చేస్తూ శిష్యులను హెచ్చరిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. అది ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూడొచ్చు. మూడు నాలుగు వచనాల మీద మనం కామెంటరీ కూడా చదవం. ఇంకేమైనా క్వశ్చన్స్ లేకపోతే ముందుకు వెళ్ళొచ్చు అంటే దయచేసి ఐదు ఆరు వచనాల మీదకి వెళ్దాం. ముందుకు వెళ్దాం అంటారు బ్రదర్, ఇంకేమైనా ఉన్నాయి క్వశ్చన్స్ డౌట్స్ మీకు ఏమైనా లేకపోతే మూడు నాలుగు వచనాలు మీద
ముందుకు వెళ్దాం సార్.
ముందుకు వెళ్దాం. ఓకే బ్రదర్, ఐదు ఆరు వచనాల మీద బ్రదర్ విజయ్ బ్రదర్ టార్చ్ బేర్ నుంచి మీరు స్టడీ చేసింది ఏదన్నా ఉన్నా లేకపోతే మీ క్వశ్చన్స్ ఏమైనా తీసుకోమంటే తీసుకుంటాం బ్రదర్.
సర్ప్రైజ్ లేదు సార్, నేనైతే క్లారిటీ ఉన్నాను సార్. ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే తెలియపరుస్తాను.
ఎస్, ఐదు ఆరు వచనాల మీద విజయ్ బ్రదర్ క్లారిటీ ఉన్నారు. దయచేసి ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే టీమ్ మెంబర్స్ రేట్ చేయవలసింది క్వశ్చన్. ఐదు ఆరు వచనాల మీద టీమ్ మెంబర్స్ కు ఐదు ఆరు వచనాల మీద క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మాట్లాడుతున్న క్వశ్చన్.
సార్ వందనాలు సార్.
అనిల్ బ్రదర్,
నేనే క్రీస్తును అని చెప్పి పలువురిని మోసపరచదని ఉంది కదా సార్, నేనే క్రీస్తు అని డైరెక్ట్ చెప్తారా ఇండైరెక్ట్ చెప్తారా అని డౌట్.
విజయ్ బ్రదర్, అనిల్ బ్రదర్ ప్రశ్న ఏంటంటే నేనే క్రీస్తు అని చెప్తున్నారు కదా అది డైరెక్ట్ గా చెప్తారా లేకపోతే ఇండైరెక్ట్ గా చెప్పి మోసగిస్తారా అని క్వశ్చన్ రేజ్ చేశారు బ్రదర్.
సరే, మంచి ప్రశ్న. ఈ ఖచ్చితంగా ఈ కడవర దినాలలో క్రీస్తును పోలిన వారు అంటే క్రీస్తు పేరు చెప్పుకొని వచ్చేవారు అనేకులు ఉంటారని యేసుప్రభు వారు ముందుగానే చెప్పారు. అంత మాత్రమే కాదు కానీ క్రీస్తు నన్నే పంపించాడు, దేవుడు నాకే ప్రత్యేక అధికారాన్ని ఇచ్చారు అని చెప్పుకుంటూ పలువురిని మోసపరిచేవారు. ఈ యొక్క అంటే ప్రపంచంలోకి చాలా మంది అట్లా వస్తారు అని యేసు ప్రభు వారు ముందుగానే చెప్పారు సార్.
ఎస్ బ్రదర్, ఈ కడవర దినాల్లో బ్రదర్ చెప్పింది ఏంటంటే నాకు అధికారాన్ని ప్రభు నాకు ఇచ్చారు లేకపోతే ఆయన నన్ను పంపారు, నాకు ప్రత్యేకంగా ఆ దర్శనం ఉంది అనే రీతిగా చెప్పి మోసగిస్తారని చెప్తున్నారు బ్రదర్. సో అనిల్ బ్రదర్, బ్రదర్ మీకు వచ్చిందా ఆన్సర్ బ్రదర్ చెప్పిన దానికి, సాటిస్ఫై అయ్యారా?
క్రీస్తు నన్నే పంపారన్నది కాదు సార్, నేనే క్రీస్తును అని చెప్పేవాళ్ళు వస్తారా, డైరెక్ట్ చెప్తారా ఇండైరెక్ట్ చెప్తారా?
యుగ సమాప్తిలో ఖచ్చితంగా వస్తారనే చెప్తున్నారు సార్, డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంది యుగ సమాప్తిలో అట్లా డైరెక్ట్ గా చెప్తారు.
బ్రెనహిమ్ బోధలు సార్, బ్రెనహిమ్ గారి పరిచర్య, బ్రెనహిమ్ అని అది పరిచర్య ఉంది. ఆయన గారు నేనే క్రీస్తును అన్నట్లుగా కూడా ఆయన చెప్పుకున్నట్టుగా మనం చూడగలం సార్. ఆ సంఘాలు ఇప్పటికే ఉన్నాయి, అలాగే అనేకులు వస్తారు.
ఎస్ బ్రదర్, అనిల్ బ్రదర్ డైరెక్ట్ గా మనకి నేనే మెస్సయ్యను నేనే అని క్రీస్తునని వాళ్ళు డైరెక్ట్ గా చెప్తారు అని బ్రదర్ అంటున్నారు. మనకి దానికి సంబంధించిన అటువంటి సిద్ధాంతాలు చెప్పేవారిని గురించి కూడా కోట్ చేసి మాట్లాడారు బెనహిమ్ బోధులని. అనిల్ బ్రదర్.
ఓకే సార్, ఓకే సార్.
ఇంకా ఎవరికన్నా 5-6 వచనాల మీద క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. అలాగే చాట్ బాక్స్ లో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. చాట్ బాక్స్ లో అడుగుతున్నారు. యుద్ధ వార్తలు చూసి మనం కలవరపడకుండా ఉండడం ఎలా? విజయ్ బ్రదర్, స్వామి బ్రదర్ అడుగుతున్నారు.
సార్ ప్రైజ్ లార్డ్ సార్, అవి యేసు ప్రభు వారు ముందుగానే మనకి చూపిస్తున్నారు కాబట్టి ఆయన రాకడకు ముందుగా యుద్ధ సమాచారాలు మనం అంటే రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము లేచి యుద్ధాలు చేసుకుంటారు. వెంటనే అంతం రాదు కానీ అది వచ్చినప్పుడు మిమ్ములు మీరు జాగ్రత్త పరచుకోండి అని యేసు ప్రభు వారు విశ్వాసులకు అంటే సంఘానికి హెచ్చరిక ఇస్తున్నట్టుగా, అంటే మీరు మోసపోవద్దు, మీరు భ్రమపడవద్దు, ఇప్పుడే అంతం వస్తుందని, ఇప్పుడే ముగింపు వస్తుందని, దానికి ముందుగా మీ విశ్వాసాన్ని స్థిరపరచుకోండి, మీరు భక్తి జీవితాన్ని సరి చేసుకోండి, ప్రభు కిచ్చులుగా జీవించండి అన్నట్లుగా యేసు ప్రభు వారు చెప్తున్నారు సార్.
ఎస్ బ్రదర్, మీరు చక్కగా వాక్యంలో ఇవి జరగవలసి ఉన్నా గాని అంతం వెంటనే రాదు కావున కలవరపడద్దు అని ప్రభు చెప్తున్నారు. ఈ సూచనలే ఇవి జరగవలసి ఉన్నాయని చక్కగా మాట్లాడారు. మనకి ఆ బ్రదర్ దానికి ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను స్వామి బ్రదర్ కు. ఇంకా ఈ 5-6 వచనాల మీద క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చూడండి, లేకపోతే ఒకసారి టీమ్ మెంబర్స్ క్వశ్చన్స్ లేకపోయినా మీరు మాట్లాడచ్చు. 5-6 మీద మాకు క్వశ్చన్స్ ఏమీ లేదు సార్, మాకు క్లారిటీగా ఉందని టీమ్ మెంబర్స్ మాట్లాడితే.
లేదు సార్, ముందుకు వెళ్దాం సార్.
ముందుకు వెళ్దాం బ్రదర్. అలాగే ఆ సజీవాహిని కూడా ఒకసారి మనం చూస్తే 5వ వచనానికి సంబంధించి క్రీస్తకం 70వ సంవత్సరంలో జెరూషలేం వినాశనానికి ముందు పరిస్థితి ఇదే అని, ఈ యుగాంతమంటలో ఇదే జరుగుతుందని, అలాగే ముఖ్యంగా ఏసయ్య 2వ రాకడ ముందు ఇది మరింతగా జరుగుతుందని చెప్తున్నారు. అలాగే 6వ వచనాన్ని చూస్తే జెరూషలేం పతనానికి ముందు ఇదే జరిగిందని, అప్పటి నుంచి జరుగుతూనే ఉందని, బహుశా యుగానికి అంతం సమీపించే కొద్దీ ఇలాంటివి మరింత తరచుగా జరుగుతాయని ప్రభు ఉద్దేశమని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇలాంటివి సంభవిస్తున్నప్పుడు ఊహించిన వింతలేవో జరుగుతున్నట్లు క్రీస్తు శిష్యులు అంటే ఇవన్నీ ముందే ప్రభు మనకు చెప్పి ఉన్నారు కావున దాని కొరకు కలవర పడకూడదని, గలిబిలి గురి అవ్వకూడదనే మాటలు మనం ఈ యొక్క దాంట్లో చూస్తున్నాం. ఓకే, ముందుకు వెళ్దాం అన్నారు. 7-8 వచనాల మీదకి మనం ముందుకు వెళ్దాం. 7-8 వచనాలు బ్రదర్ రూపస్ బ్రదర్.
అన్నా ప్రైజ్ లార్డ్. అన్నా ప్రైజ్ లార్డ్. నేను క్లియర్గా ఉన్నా, ప్రశ్నలు తీసుకోవచ్చు అన్న.
ప్రశ్నలు తీసుకోవచ్చు. రూపస్ బ్రదర్ 7-8 వచనాల మీద క్లారిటీగా ఉన్నారు. దయచేసి ప్రశ్నలు ఉంటే దయచేసి మాట్లాడవలసిన కోరుచున్నా. ఏమన్నా టీమ్ మెంబర్స్ కి మన శాంతి ఇజ్రాయెల్ సిస్టర్, ప్రసవ వేదన అంటే ఏమిటి, అంటే ఈ వేదనలో ప్రారంభం ఉన్నారు కదా అది అంటే ఏంటి అని అడుగుతున్నారు బ్రదర్ చాట్ బాక్స్ లో.
యాక్చువల్లీ 5వ వచనం స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని మనం అర్థం నుంచి స్టార్ట్ చేస్తే మీరు వినబోతారు అంటారు. 6వ వచనంలో మనం అది చూడవచ్చు. 7వ వచనంలో దాని యాక్షన్ చెప్తున్నాడు. జనం మీదకి జనం లేస్తారు, రాజ్యం మీదకి రాజ్యం
వస్తుందని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. సో ఇది ఒక పెయిన్ కి సూచనగా ఫస్ట్ పెయిన్ నెమ్మదిగా వస్తుంది, తర్వాత ఇంటెన్సిఫై అవుతుంది, తర్వాత దాని క్రియ దాల్చబడటం జరుగుతుంది. అంటే లైక్ ప్రెగ్నెన్సీ పెయిన్స్ ఎట్లయితే ఇనిషియేట్ అవుతావు, దెన్ తర్వాత ఎక్కడైతే ఇంటెన్సిఫై అవుతావు, తర్వాత యుగ సమాప్తి రెండవ రాకడ కొత్త లైఫ్ న్యూ లైఫ్ గురించి మాట్లాడుతుంటే మనం తీసుకుంటాం సార్. ఇట్స్ అన్ ఇనిషియల్ ఇనిషియేషన్ ఆఫ్ పెయిన్ అని చెప్పేసి చెప్తున్నాం.
లేదు బ్రదర్, వేదన అంటే వాళ్ళు మనకి తొలి ప్రసవేదన అంటే ఏమిటి అన్నట్టు క్వశ్చన్ ఇచ్చారు, కానీ మనకు వేదనలకు ప్రారంభం అంటే ఏంటి? బ్రదర్ మీరు అడిగేది ప్రసవం అనేది లేదు కదా, ఓన్లీ వేదన ఒకటే కదా అని అంటారు. శ్రీకాంత్ బ్రదర్,
అవును సార్, అవును. వేదనలో వేదనలు ఎలా ఉంటాయి అన్న దానికి అది ఉదాహరణగా చెప్పొచ్చు, కానీ ఇక్కడ లేదు కాబట్టి.
లేదు బ్రదర్,
ఇవన్నీ మనకి బాధ కలిగించే పరిస్థితులు వస్తాయి అన్నది మాట్లాడుతున్నారు.
క్రొత్త జీవితం గురించి మాట్లాడుతున్నాయి అంటే రెండవ రాకడ మీరు అన్నారు ఒక క్వశ్చన్, రెండవ రాకడ తర్వాత ఎందుకు వస్తుంది? ఫస్ట్ రాక దేనికోసం వచ్చాడు? టు గివ్ అస్ ఎ న్యూ లైఫ్, రక్షణ గురించి. రెండవ రాకడ ఎందుకు వస్తుందంటే ఆ ఇటర్నల్ లైఫ్. సో ఆ ఇటర్నల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు హైపోథెటికల్ గా ఈ ఫిజికల్ పెయిన్ అని తీసుకోవడం జరిగింది సార్.
ఓకే, మీరు అది పండితుల నుంచి తీసుకున్నారు బ్రదర్ ఈ ప్రసవ వేదనగా అంటే?
అవును అవును అవును.
ఓకే సార్, అంటే ఈ ప్రపంచంలో యుద్ధాలు కరువులు భూకంపాలు కాలం గడిచే కొద్దీ ఎక్కువగా తీవ్రంగా కనిపిస్తాయి, కానీ ఈ యొక్క సంగతులన్నీ దీన్ని ముగింపుగా భావించకూడదని బ్రదర్ మాట్లాడుతున్నారు.
మనం పాలు ప్రసవ వేదనానికి వచ్చినట్టు గారు మనం ప్రసవ వేదన గురించి ఆన్సర్ చెప్పేశాం, తర్వాత చాట్ బాక్స్ లో అందరు ప్రసవ వేదన అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రసవ వేదన అనేది లేదు అనేది మనం ముందే స్టాప్ చేస్తే లేని ఊహించుకోవటం ఆగుతాం. ఇక్కడ వేదన అని ఉంది, వేదన అంటే బాధలు, తట్టుకోలేని బాధలు వస్తాయి అని అర్థం. థ్యాంక్ యూ సార్.
అలాగే విజయ చంద్ర,
దానికి రిలేటెడ్ గా సార్, అంటే జస్ట్ అది ఒక వాక్యాన్ని చూపిస్తాను సార్. రోమిల్కి రాసిన పత్రిక 8:22 సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము అని అక్కడ ఒక లేఖనం ఉంది సార్. అంటే ప్రసవ వేదన అనే దానికి రూపసన్న రిలేటెడ్ గా క్లియర్ గా ఇచ్చారు, ఆ వేదన అలా ఉంటది, ఆ బాధ అలా ఉంటది అనేది అన్న క్లారిటీ ఇచ్చారు.
రాజేష్ గారు 8 కామెంటరీలో ఉన్న మాట మీద వాళ్ళు వెళ్ళారు కాబట్టి దాన్ని చదివిస్తే క్లారిటీ వచ్చేస్తారు. మెయిన్ వాక్యం లేదు, దానికి కమెంటేటర్స్ ప్రసవ వేదన అని చెప్పి 8:22 కూడా తీసుకున్నారు, దాన్ని చదివి అలా మాట్లాడుతున్నారని అంటే క్లారిటీ వస్తుంది.
మనం 8 మన సజీవాహిని కామెంట్ చూస్తే తొలి ప్రసవ వేదన లాంటివి అనే మాటలను గమనించండి అని మనకు పండితులు చెప్తున్నారు. అది 8:22 కూడా కంపేర్ చేస్తూ వాక్యాన్ని రిఫరెన్స్ చూస్తూ యుగాల్లో అలాగే అనేక బాధలు వేదనల తర్వాత ప్రవేశిస్తుందని, యుద్ధాలు కరువులు భూకంపాలు యుగాంతంలో కలిగే వేదనలకు ఆరంభాలు మాత్రమే అని చక్కగా మన కామెంటరీస్ కూడా మనం 8 మనం చూడొచ్చు. శ్రీకాంత్ బ్రదర్, క్లారిటీ వచ్చింది బ్రదర్ ఇక్కడ మనకి? శ్రీకాంత్ బ్రదర్
సార్, వందనాలు సార్.
చివరగా నా టైం కూడా అయిపోయింది, దయచేసి 7:8 మీద ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మాట్లాడచ్చు అండి దయచేసి, లేకపోతే మనకి ఈనాటి బైబుల్ స్టడీని మనం ముగించుకుందాం. ఇంకేమైనా మీరు ప్రశ్నలు ఉంటే లేకపోతే మీరేమైనా స్టడీ చేసి ఉంటే స్టడీ టీమ్ చివరగా మనకు ఒక లాస్ట్ 1-2 ఉంది దయచేసి. క్లారిటీగా ఉన్నారని 7-8 వచనాల మీద టీమ్ మెంబర్స్ డౌట్స్
మిమ్మల్ని 9
బ్రదర్
సారీ సార్ ఇది 9 తర్వాత అన్నారు కదా
వందనాలు. ఓకే ఇప్పటి వరకు 1-8 వచనాల వరకు మనం చక్కగా క్వశ్చన్స్ అలాగే దాని మీద డిస్కషన్ చేసాం. ఇంకా ఎవరికి ఎటువంటి డౌట్స్ లేవనుకుంటున్నాను, ఉంటే దయచేసి రెస్పాండ్ అవ్వండి, మనకు టైం కూడా అయిపోయింది. లాస్ట్ సామ్యూల్ బ్రదరు చివరిగా ఒక క్వశ్చన్ అడిగారండి చాట్ బాక్స్ లో, యుద్ధాలు జరిగేటప్పుడు మనం యుద్ధాలు జరగకూడదని ప్రార్థన చేయడం దేవుని చిత్తమని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ మీద మాట్లాడతారండి, యుద్ధాలు జరిగేటప్పుడు మనం యుద్ధాలు జరగకూడదని ప్రార్థించడం దేవుని చిత్తమని సామ్యూల్ బ్రదర్ అడుగుతున్నారు. ఒకసారి విజయ్ బ్రదర్ మాట్లాడండి, బ్రదర్ వన్ బై వన్ మాట్లాడండి.
అలా ఖచ్చితంగా మనం ప్రార్థించాలి.
అవుట్ ఆఫ్ కాంటెస్ట్ క్వశ్చన్ అది, దాని మీద డిస్కషన్ స్టార్ట్ చేస్తా, ముగించేత బెటర్.
అలాగే అండి, మంచిది. ఇప్పటి వరకు 1-8 వచనాల మీద చక్కగా డిస్కస్ చేసి నా టీమ్ మెంబర్స్ కి అలాగే పార్టిసిపేట్స్ కి ప్రత్యేక వందనాలు. ఈ సమయాన్ని లీడ్ చేస్తున్న సిస్టర్ కప్చప్
సార్, జరిగిన బైబిల్ స్టడీ గురించి స్తుతి ప్రార్థన చేసుకుని ఆ తర్వాత.
ఓకే ఓకే, సమయం తీసుకుంటావు బ్రదర్? విజయ్ బ్రదర్
తీసుకుంటారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడవయ్యా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడు, దేవాది దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నున్న మా ప్రభువా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి గత రాత్రంతా కాపాడి నీవేకునే ఉదయకాలంలో నీ పాద సన్నిధిలోని కూడుకుని గ్రూప్ బైబిల్ స్టడీ మేము నిర్వహించుకోవడానికి మీరిచ్చిన ఈ మహాకృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడా, ఆనాడు నీ శిష్యులు ప్రభువ ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని చూపిస్తూ ఆ గొప్ప కట్టడం గురించి మీకు కనబరుస్తూ ఉన్నప్పుడు ఆ దేవాలయము రాయి మీద రాయి ఉండకుండా పడద్రోయబడుతుంది అని మీరు తెలియచేసిన దాన్ని బట్టి ప్రభు శిష్యులు ఇవి ఎప్పుడు జరుగును, ఈ రాకడకు సూచనలేవి, ముగింపు ఏంటి అని ప్రభువ వారు అడిగినప్పుడు మీరు చక్కగా అనేక విషయాలను మీరు వారికి బయలుపరిచిన విధానాన్ని బట్టి ఆ విషయాలన్నీ ఇవరే కాలంలో బైబిల్ స్టడీ ద్వారా మేము ధ్యానించుకోవడానికి మీరిచ్చిన మహాకృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్ను నమ్మిన బిడ్డలుగా ప్రభువ నీ రాకడకి ముందుగానే మేము సిద్ధపడాలని, ఆనాడు శిష్యులు కూడా సిద్ధపడాలని, ఆనాటి సంఘములో ఉన్న విశ్వాసులు కూడా సిద్ధపడాలని ప్రభువ, యుద్ధాలు, భూకంపాలు, మరి నాయన జనం మీదకి జనం లేవడం, ఇవన్నీ సంఘటనలు జరుగుతాయి కానీ అంతము వెంటనే రాదు అని మీరు శిష్యులకు తెలియచేసినప్పుడు వారి విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలనే విధంగా మీరు తెలియచేసినందుకై మీకు స్తోత్రాలు. ఈ లేఖనాల్లో ఉన్న సత్యాన్ని మేము అర్థం చేసుకుని మేము కూడా కడవరి దినాలలో ఉన్నామని, నీ రాకడ సూచనలు మాకు కనబడుతున్నాయని గ్రహింపు కలిగి మమ్మల్ని మేము మోసపరుచుకునే వారిగా ఉండకుండా మా భక్తి జీవితాన్ని సరిచేసుకుంటూ మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీకు నమ్మకమైన సాక్షులుగా జీవించగలిగే కృపను మీరు మాకు అనుగ్రహిస్తున్నారని నమ్ముచు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ రీతిగా మేమందరం సిద్ధపడడానికి మీ కృప దయచేయండి. అయా చక్కగా ఈ బైబిల్ స్టడీ మేము నిర్వహించుకోవడానికి మీరు ఇచ్చిన మహాకృపకై మీకు వందనాలు స్తోత్రాలు. టీమ్ లీడర్ గా ఉన్న రాజేష్ సార్ని బట్టి, మహేష్ సార్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. పాల్గొన్న మా సహోదరులను బట్టి, సహోదరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. విన్న ఆ మాటలు మా హృదయాలలో మీరు నీరు కట్టి ఫలింపచేసి మా విశ్వాసాన్ని స్థిరపరిచి నీకు నమ్మకమైన సాక్షులుగా జీవించే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్ప్రైజ్ లెటర్ సార్.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇప్పటి వరకు జరిగిన బైబిల్ స్టడీని బట్టి ప్రభువును స్తుతించిన విజయ్ బ్రదర్ కు వందనాలు. మా సిస్టర్ సమయం తీసుకుంటారా?